ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమం ట్రైకోకార్డుల తయారీ రైతుకు జీవనోపాధి. అది నల్లగొండ జిల్లాలోని నారాయణపురం అనే గ్రామం. ఆ గ్రామంలో వరి సాగు చేస్తున్నటువంటి రైతు తన పొలంలో పురుగు ఉధృతి అధికంగా ఉందని తన భార్యతో చెప్తూ బాధపడుతూ ఉండగా, అంతలోనే అక్కడికి చేరుకున్న ఆదర్శ రైతుకు మరియు పంట పండించే రైతుకు మధ్య జరిగే సంభాషణను ఇప్పుడు మనం విందాం.
ఏమైందయ్యా, అంత బాధగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది ఇంతకు? మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను.
ఏం చెప్పమంటావే సూరమ్మ, ఎన్నో ఆశలు పెట్టుకుని వేసిన మన వరి పొలం ఈసారి కూడా నష్టాలు వచ్చేలా ఉంది. పోయిన సంవత్సరం పంట నష్టం వస్తేనే సేటుగారి దగ్గర ఈసారి అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. ఈసారి కూడా నష్టం వస్తే మనం, మన పిల్లలు ఎట్లనే బతకడం. ఇక దేవుడికి మన మీద ఎందుకింత కోపం అర్థమవుతలేదు.
నువ్వు అలా బాధపడకయ్యా, మనకు దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. మనం, మన పిల్లలు అందరం బాగుంటాం.
ఏమోనే, ఈ బతుకు బతకాలంటే భయంగా ఉంది.
ఇంతలోనే అక్కడికి చేరుకున్న ఆదర్శ రైతు ఇలా అంటుంది.
ఏమైంది రామయ్యా, ఇద్దరు దేని గురించో చింతిస్తున్నట్టున్నారు, అసలు మీ సమస్య ఏంటి?
ఏం చెప్పమంటావు దేవి గారు, గత 3 సంవత్సరాలుగా పంట పెట్టుబడి అప్పు తెస్తూనే ఉన్నాను. పంట నష్టం వస్తూనే ఉంది. ఈ జీవితం ఎలా గడపాలో అర్థమైతలేదు.
అవునండి, ఈ దిగులుతో ఆయన 3 రోజుల సంధి చక్కగా బువ్వ తింటలేడు, నిద్రపోతలేడు, ఎప్పుడూ అదే ధ్యాసలో చింతిస్తున్నాడు.
అవును రామయ్యా, ఈసారి మన ఊళ్ళో చీడపీడల వల్ల చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది.
అవునమ్మా, పోయినసారి కంటే ఈసారి రోగాలు మరీ ఎక్కువయ్యాయి.
అవును, దాని గురించే నేను మన మండల ఏవో గారిని కలుద్దామని మండలానికి వెళ్తున్నా. నువ్వు రా, మరి నీ సమస్య కూడా ఏవో గారికి వివరిద్దాం. వారు మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్తారు.
ఏ అధికారైతే ఏముందమ్మా, అందరూ వారి పనులలో ఉంటారు, మనల్ని ఎడదూస్తారు?
అలా కాదు రామయ్యా, మన వ్యవసాయ అధికారులు మన కోసమే పనిచేస్తారు. మన సమస్యలకు వారు తప్పకుండా సరైన పరిష్కారం చెప్తారు.
ఏమో దేవమ్మ, నాకు నమ్మకం లేదు, మీరు వెళ్ళి రండి.
దేవిగారు అంతగా చెప్తున్నారంటే వారు మనకు సహాయం చేయవచ్చయ్యా. వెళ్ళిరండయ్యా, అధికారి గారు మన సమస్యలకు పరిష్కారం చెప్పొచ్చు.
అవును రామయ్యా, నీ సమస్య తప్పకుండా తీరుతుంది.
సరే దేవి గారు, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వస్తా, ఉండండి, కాస్త ముఖం కడుక్కొని వెళ్దాం.
సరే సరే,
వెళ్దాం పదండి దేవి గారు.
తరువాతి సంభాషణ వ్యవసాయ అధికారికి మరియు ఆదర్శ రైతు ఆ ఊరు నుంచి వచ్చిన దంపతులకు మధ్య.
నమస్కారం ఏవో గారు, బాగున్నారా?
నమస్కారం దేవి గారు, చాలా రోజుల తర్వాత రాక, అంతా బాగున్నారా? మన గ్రామంలో పంటల పరిస్థితి ఎలా ఉంది?
దాని గురించే మీకు వివరిద్దామని వచ్చాం. ఈసారి మా గ్రామంలో పంట పొలాల పరిస్థితి అసలు ఏం బాగాలేదు. రైతులందరూ చాలా బాధపడుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెడితే పరిస్థితులు ఇలా తయారయ్యాయి.
అవునండి, నేను కొన్ని గ్రామాల్లో పొలాలను చూశాను. ఈ సంవత్సరం వరిలో కాండం తొలచు పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంది.
ఏమోనయ్యా, నా పొలం అయితే పంటంతా కంకులు తెల్లగా మారి గింజలు బరువు లేకుండా తయారయ్యాయి. ఇలా అయితే నష్టపోవడమే అయ్యా ఇంకా.
అవునండి రామయ్య గారు, అది నేను చెప్పిన కాండం తొలచు పురుగు వల్లనే నష్టం జరిగింది.
అవునా అండి?
అవునండి. ఇంతకు మీరు దానికి ఏ మందులు వాడారు రామయ్య గారు?
ఏమో ఏవో గారు, పొలం ఇలా ఉందని చెప్తే సేటు కొన్ని మందులు ఇచ్చాడు, అవి వాడాను.
ఏవో గారు, మనం ఒకసారి మా గ్రామం నందు పొలాలను చూసి వద్దామా?
తప్పకుండా దేవి గారు, ఇప్పుడే వెళ్దాం పదండి. రామయ్య గారు, మీ పొలం బాగా నష్టపోయిందన్నారుగా, ముందుగా మీ పొలం దగ్గరకు వెళ్దాం పదండి.
సరే ఏవో గారు, పదండి వెళ్దాం.
తరువాతి సంభాషణ పొలం చూసిన తరువాత.
ఇదిగోండి ఏవో గారు, ఇది మా పొలాల పరిస్థితి.
రామయ్య గారు, మీ పొలం దగ్గరికి పదండి.
ఇదిగోండి సార్, ఇదేనండి నా పొలం.
అవును రామయ్య గారు, మీ పొలం బాగా నష్టపోయిందిగా మీరన్నట్టే.
అవునండి, చాలా బాగా నష్టపోయింది. ఎలానో నా పరిస్థితి అర్థం అవుతలేదు.
రామయ్య గారు, మీరు వాడిన మందులు నాకు ఒకసారి చూపిస్తారా?
ఇప్పుడే తెస్తానండి. ఇదిగో ఇవేనండి నేను వాడిన మందులు.
ఇన్ని మందులు వాడారా? ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ వాడమని?
సేటుగారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారండి.
ఏమైందేవో గారు, ఇవి మంచి మందులు కావా?
సాధారణంగా కాండం తులిచే పురుగుకు క్లోరిపైరిపాస్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి వాడితే సరిపోతుంది. కానీ మీ సేటుగారు అనవసరమైన మందులు అన్ని ఇచ్చి డబ్బులు ఎక్కువగా తీసుకున్నట్టున్నారు.
అవునండి ఏవో గారు, మందులకే 10,000 దాకా ఖర్చు అయింది.
చూసారా దేవి గారు, 2,000 పోయేది 10,000 దాకా తెచ్చుకున్నారు. దీని ద్వారా రైతులకు పెట్టుబడి పెరిగి నష్టాల పాలవుతున్నారు.
అవునండి, మీరు చెప్పినది నిజమే.
అందుకే మన తెలంగాణ ప్రభుత్వం రైతుల కొరకు వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను మండలాలకు నియమించింది. వారి ద్వారా వారు ధృవీకరించిన మందులను మాత్రమే వాడితే పురుగులో ఉద్ధృతి తగ్గి దిగుబడి బాగా ఉంటుంది.
అవునండి, తెలియక ఇలా చేశాను, ఇప్పుడు ఇలా నష్టాలు భరిస్తున్నాను.
నిజమేనండి, ఇలా చాలా మంది పురుగుల మందుల షాప్ వారు రైతుల్ని మోసం చేస్తున్నారు.
ఇప్పటికే సేటుగారు చెప్పిన మందులు వాడి నా ఖర్చు చాలా ఎక్కువయింది. నా పొలంలో పంట నష్టం కూడా ఎక్కువగా జరిగింది. ఇప్పుడు నేను ఈ పొలానికి ఏం చేయమంటారు?
ఈ పురుగు ఉద్ధృతి తగ్గించుకోవడానికి జీవ నియంత్రణ పద్ధతుల్లో ఒక పద్ధతి అయినటువంటి ట్రైకోకార్డులు అనే పరాన్నజీవులను వాడి ఈ పురుగులను సమర్థవంతంగా తగ్గించుకునవచ్చు.
వీటి ద్వారా ఉపయోగం ఏంటి ఏవో గారు?
ఈ ట్రైకోకార్డులు అంటే ఏంటి సారు? అవి ఎక్కడ దొరుకుతాయి?
మన తెలంగాణ ప్రభుత్వంలో జీవ నియంత్రణ ప్రయోగశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాగ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో రైతులకు సరఫరా చేయడం కొరకు ఈ ట్రైకోకార్డులు తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది.
ఏవో గారు, ఈ ట్రైకోకార్డులు పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి?
మనం మనకు కావలసిన కొన్ని ఉపయోగకరమైన పురుగుల్ని పెంచి వాటి ద్వారా మన పంట పొలంలో వచ్చే హానికరమైన పురుగుల్ని చంపడం ద్వారా పంటను చీడపీడల నుండి రక్షించుకునవచ్చు. ఈ ట్రైకోకార్డుల నుంచి వచ్చే పురుగులను మనం ట్రైకోగ్రామా పురుగులు అంటారు. ఈ పురుగులు అనేటివి మనకు పంటలో ఉన్నటువంటి హానికరమైన పురుగుల్ని చంపేసి వాటి గుడ్లలో గుడ్లు పెట్టి వాటిని చంపేసి పొలానికి హానికరమైన పురుగుల ఉద్ధృతి తగ్గిస్తుంది.
ఈ ట్రైకోకార్డులను పొలంలో ఎలా వాడుకోవాలో వివరంగా చెప్తారా?
తప్పకుండా అండి, రైతు స్థాయిలో ఇది చేసుకునవచ్చు. ప్రతి పురుగు జీవిత చరిత్రలో గుడ్డు దశ, గొంగలి పురుగు దశ, కోసస్థ దశ మరియు రెక్కల పురుగు దశ అనే 4 దశల్లో పూర్తవుతుంది. సహజ సిద్ధంగా ప్రతి దశ శత్రు పురుగులకు లోనవుతూ ఉంటుంది. చీడ పురుగు యొక్క గుడ్డు మీద పరాన్నజీవుల దాడి వలన గొంగలి పురుగు రాకుండా నాశనమయ్యి అందులో నుండి పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని మామూలుగా గుడ్డు పరాన్నజీవులు అని అంటారు. గుడ్డు దశను నశింపజేసే పరాన్నజీవుల్లో ముఖ్యమైనవి ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి. ఇవి వివిధ రకాల పంటలను పలు రకాల పురుగులపై గుడ్డు దశలో ఆశించి నాశనం చేస్తాయి. ట్రైకోకార్డులుగా వ్యవహరించబడే పరాన్నజీవులు ఆశించిన గుడ్లు కార్డులను రైతు సోదరులు పంట పొలాల్లో ఎకరాకు 4 చొప్పున ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చును.
ట్రైకోకార్డు నుంచి వచ్చిన ట్రైకోగ్రామా పురుగులు శత్రు పురుగులను ఎలా చంపుతాయి?
ట్రైకోకార్డు నుండి ట్రైకోగ్రామా తల్లి పురుగులు వెళ్లి పొలంలో శత్రు పురుగులు పెట్టిన గుడ్లలో గుడ్డు పెట్టి శత్రు పురుగు యొక్క గుడ్ల నుండి లద్దె పురుగులను బయటికి రానివ్వకుండా ఆ గుడ్లను తినేసి ఆ పురుగులను చంపేస్తాయి.
చాలా బాగా చెప్పారు ఏవో గారు, కానీ ప్రతిసారి ఈ కార్డులను బయట నుంచి కొనుగోలు చేయడం వీలవ్వదు కదా, అందుకని రైతు స్థాయిలో సొంతంగా తయారు చేసుకునే విధానం ఏమన్నా ఉంటే చెప్పండి.
రైతు స్థాయిలో చేసుకునవచ్చండి. అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. బాగా ఎండిన జొన్నలు గాని మొక్కజొన్నలు గాని మర పట్టించి ఆ పిండిని ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా. ఆ పిండిని ప్రత్యేకంగా చేయబడిన చెక్క డబ్బాల్లో ఆరబెట్టాలి. ఆ పిండిపై బియ్యపు పురుగు గుడ్లను చల్లి మూత పెట్టాలి. గాలి సోకటానికి వీలుగా రంధ్రాలు ఉండే మూతలను అమర్చాలి.
మూత బదులు ఏదైనా బట్ట కట్టవచ్చా?
ఆ బట్ట కూడా కట్టుకోవచ్చండి, గాలి వాటికి ఆడటానికి వీలుగా ఉండాలి.
పిండి వేసి గుడ్లు వేసిన తర్వాత బట్ట చుట్టాం కదా, దాని తర్వాత ఏం చేసుకోవాలి?
కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి రెక్కల పురుగులు బయటికి వస్తాయి.
పురుగులు బయటికి రావటానికి ఎన్ని రోజులు పడుతుంది?
సుమారుగా అవి 40 రోజులకు బయటికి వస్తాయి. గుడ్ల నుంచి వచ్చిన రెక్కల పురుగులను సేకరించి జల్లెడమర్చిన గరాటునందు వేసుకోవాలి. తర్వాత తల్లి పురుగులు పెట్టిన గుడ్లను తీసుకొని శుభ్రం చేసి సన్నని జల్లెడ ద్వారా పేపర్పై గుడ్లను వేర్చేయాలి. ఈ గుడ్లలో కొన్నింటిని పరాన్నజీవులు పెంచడానికి వాడాలి, మరికొన్ని పిండి పురుగులు పెంచడానికి వాడాలి. ఆ గుడ్లను ఒక బంకరాసిన కార్డుపై 15 సెంటీమీటర్ల పొడుగు 5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి కార్డుపై అతికించి అది ఆరిన తర్వాత గాజు గొట్టాల్లో ఉంచాలి.
బంకరాయడం వల్ల ఉపయోగం ఏంటి?
బంకరాయడం వల్ల కార్డుపై వేసిన గుడ్లు జారిపోకుండా కార్డుపైనే ఉండటానికి సహాయపడతాయి. గాజు గొట్టాల్లో వేసిన తర్వాత ట్రైకోగామా పరాన్నజీవులను ఈ కార్డు ఉన్న గాజు గొట్టాల్లో వదిలి దూదితో మూయాలి. అలాగే ఒక కాగితంకు తేనె బొట్లు బొట్లుగా ఉంచి గాజు గొట్టాల్లో ఉంచాలి. ఇది పరాన్నజీవులకు ఆహారంగా ఉంటుంది. ఒక రోజు తర్వాత ఆ గుడ్లు ఉన్న కార్డును వేరొక గాజు గొట్టంలోకి మార్చి మళ్ళీ వాటిని దూదితో మూయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ కార్డులు ఉన్న గుడ్డు నలుపు రంగుకు మారుతుంది.
ఎన్ని రోజుల తర్వాత ఆ గుడ్లు నల్లగా మారుతాయి?
ఆ గుడ్లు 4 రోజుల తర్వాత నల్లగా మారుతాయి.
దాని తర్వాత ఏం చేయాలి?
ఈ నల్లగా మారిన ట్రైకో కార్డుల నుండి 8 నుండి 9 రోజుల లోపు ట్రైకోగ్రామా పురుగులు బయటికి వస్తాయి. రైతులు పొలంలో వాడుకోవాలంటే ఈ కార్డులను 8 నుండి 9 రోజుల లోపు మాత్రమే వాడుకోవాలి.
ఎలా వాడుకోవాలి?
ఆ ట్రైకో కార్డులను చిన్న చిన్న ముక్కలుగా చేసి పంట పొలాల్లో 5 మీటర్లకు ఒకటి చొప్పున ఆకు అడుగు భాగంలో పించేయాలి. ఆ పించేసిన కార్డుల నుండి ట్రైకోగ్రామా పరాన్నజీవులు మరుసటి రోజు బయటికి వచ్చి హానికరమైన పురుగుల గుడ్లను వెతికి నాశనం చేస్తాయి.
ఏ పంటల్లో వాడుకోవచ్చు ఈ ట్రైకో కార్డులని?
పత్తి, కూరగాయలు మొదలగు పంటలపై వచ్చే శనగ పచ్చ పురుగు, ఆముదంపై వచ్చే నామాల పురుగు, వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు మరియు ఆకుముడత పురుగు యొక్క గుడ్లపై ఈ ట్రైకోగ్రామా గుడ్లను వాడి వాటి ఉద్దుని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.
ఈ ట్రైకో కార్డులు ఎక్కడ దొరుకుతాయి?
ఈ ట్రైకో కార్డులను జీవనియంత్రణ ప్రయోగశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు ఏరువాక కేంద్రాల్లో పెంచి రైతులకు సరఫరా చేస్తూ ఉంటారు.
ఇవి కాకుండా ఏవైనా జీవనియంత్రణ పద్ధతులు ఉన్నాయా?
ఈ రెక్కల పురుగు దశలను ఎక్కువగా పక్షులు, తొండలు, బల్లులు, సాలె పురుగులు వంటివి నాశనం చేస్తాయి. కాబట్టి ప్రకృతిలో ఉన్న మిత్ర పురుగుల గురించి తెలుసుకుని వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చాలా విలువైన సమాచారం ఇచ్చారు ఏవో గారు. ఇకపై ఇవే పద్ధతులు మా అందరి పొలాల్లో వాడి చీడపీడలను తగ్గించడానికి కృషి చేస్తాము.
రామయ్య గారు, మీకింకా ఏమైనా సందేహాలు ఉన్నాయా?
ఏమీ లేవండి. ఇక నుండి మీరు చెప్పినట్టుగానే జీవ నియంత్రణ పద్ధతులను అనుసరించి పంట పొలాల్లో వచ్చే చీడపీడలను తగ్గించుకొని ఉపయోగకరమైన సేద్యాన్ని చేస్తాను.
ట్రైకో కార్డులను వాడండి,
వరిలో కాండం తొరచు పురుగుని నివారించండి.
ట్రైకో కార్డులని మీరే తయారు చేసుకుని మీ పొలాన్ని సంరక్షించుకోండి. ట్రైకో కార్డ్ తయారీలో స్వయం ఉపాధి, రైతుకు జీవనోపాధి.
గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
మానసిక ఆరోగ్యంపై ఒక అవగాహన. మనిషి ప్రశాంతమైన జీవనానికి మానసిక ఆరోగ్యం చాలా అవసరమైనది. నేటి సమాజంలో మనిషి తరచూ ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ విధంగా ప్రశాంతతను కోల్పోయి మానసిక ఆందోళనకి గురవుతున్నాడు. ఇక్కడ మానసికంగా ఆరోగ్యంగా ఎలా సంసిద్ధి కాగలరో తెలుసుకోవచ్చు. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం అంటే శారీరక, మానసిక మరియు సాంఘిక ఆధ్యాత్మిక కుశలత. అంతేకాని కేవలం ఏదైనా ఒక వ్యాధి గాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు అని వివరిస్తుంది. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవించే ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలిగి ఉండడం మరియు అతని జాతికి తన వంతు తోడ్పాటును అందించడంలో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనోకుశలత ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినప్పుడు మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది మరియు జాతి సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యం ఎలాంటి విషయాలపై ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం. అవి విద్యా సంబంధిత ఫలితాలు, పనిలో ఉత్పాదకత, ప్రోత్సాహకరమైన వ్యక్తిగత బాంధవ్యాలు పెంపొందించుకోవడం, నేరాల సంఖ్య, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు మరియు దుర్వినియోగం చేయటం. మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యమైనది? 45 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు మానసిక దుర్బలత్వంతో, వైకల్యంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి అనేది 2వ అతిపెద్ద తీవ్రమైన వ్యాధిగా ఈ భావాన్ని మోయవలసి రావచ్చు. అభివృద్ధి చెందిన దేశాలకు, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచవ్యాప్తంగా మోయవలసి వచ్చే ఈ మానసిక దౌర్బల్యం అనే భారం చికిత్స చేయడానికి వీలు కానంత స్థాయిలో చేరుకోవచ్చు. పెరిగిపోతున్న ఈ మానసిక దౌర్బల్య భారంతో ముడిపడి ఉన్న సాంఘిక మరియు ఆర్థిక భారం, ఖర్చులు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం పైన అలాగే దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆ విధంగా మానసిక ఆరోగ్యం మానవ ప్రవర్తనతో ముడిపడి ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు నాణ్యమైన జీవన శైలికి ప్రాథమిక అంశంగా గోచరిస్తాయి. శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం అన్నవి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటివి. అలాగే ఒత్తిడి, గుండె మరియు రక్తనాళుల వ్యవస్థ సంబంధిత వ్యాధులకు నిస్సందేహంగా దారితీస్తుందని రుజువు చేయబడుతుంది. మానసిక వైకల్యాలు మనుషుల ప్రవర్తనలను, అంటే వివేకవంతంగా విచక్షణతో ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపోయినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన క్షేమకరమైన లైంగిక అలవాట్లను అనుసరిస్తూ ఉండటం, మత్తి పానీయాలు మరియు పొగాకు వాడకం, వైద్య చికిత్స నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉండడం వంటి వాటిపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ శారీరక అనారోగ్యాన్ని పెంచుతూ హాని కలిగిస్తాయి. మానసిక ఆరోగ్యం సాంఘిక పరమైన సమస్యలను కూడా దారితీస్తుంది. అంటే నిరుద్యోగం, విచ్ఛిన్నమయ్యే కుటుంబాలు, పేదరికం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు వాటికి సంబంధించిన నేరాలు వంటివి. బలహీనమైన మానసిక ఆరోగ్యం వ్యాధి నిరోధక శక్తిని పనిచేయనివ్వకుండా క్షీణింపు చేయడంతో చెప్పుకోదగ్గ పాత్ర వహిస్తుంది. వైద్యపరంగా ఒత్తిడి, మాద్యంతో పాటుగా అనారోగ్యంగా ఉండే రోగులు, ఇది లేకుండా మామూలుగా ఉండే వారి కంటే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, హృద్వేగం వంటివి ఒత్తిడి మాద్యాన్ని మరింత ప్రమాదకరంగా పెంచుతాయి. మానసిక ఆరోగ్యం ఉండడం వల్ల ఇబ్బందులంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని విషయాల్లోనూ, అంటే చదువులోనూ, ఉద్యోగంలోనూ, వివాహ విషయం మొదలగు వాటి అన్నింటిలోనూ కూడా తాము సమాజంలో చిన్నచూపు చూడబడతారు. ఆత్మన్యూన్యత భయం, కళంకం, మానసిక అనారోగ్య నివారణను చేపట్టడంలో, వైద్య సలహాను తీసుకోవడంలో ఆలస్యానికి, అలసత్వానికి దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం మరియు అనారోగ్యం అన్న భావనలో ఉండే అస్పష్టత, సందిగ్ధత, వీటినన్నిటికీ సంబంధించి ఖచ్చితమైన సంకేతాలు గాని, లక్షణాలు గాని కనిపించకపోవడం రోగ నిర్ధారణలో సందేహాలకు, సందిగ్ధతకు దారితీస్తుంది. మానసికంగా బలహీనంగా ఉండే వారిలోనూ, లేక దుష్టశక్తుల ప్రభావం వల్ల మానసిక వైకల్యాలు ప్రాప్తిస్తాయని ప్రజలు భావిస్తూ ఉంటారు. చాలా మంది చికిత్స ఏది వాస్తవంగా ఫలిస్తూ ఉండదని, వాదానికి దారితీస్తూ మానసిక వైకల్యం తిరిగి నయం చేయలేమని అభిప్రాయంతో ఉంటారు. చాలా మంది ముందు జాగ్రత్త చర్యలు విజయవంతమయ్యే అవకాశాలు లేవని భావిస్తూ ఉంటారు. మానసిక ఆరోగ్యాన్ని నయం చేయడానికి వాడే మందులు అనుషంగ ప్రభావాలకు కారణమవుతాయని, వాటికే బానిసగా మారిపోవడానికి దారితీస్తాయని భావిస్తూ ఉంటారు. మందులు కేవలం నిద్రను ప్రోత్సహిస్తాయని వారి అభిప్రాయం. ప్రపంచ ఆరోగ్య సంస్థచే సేకరించబడిన సమాచారం మానసిక ఆరోగ్యంతో భరించవలసి వచ్చు సమస్యలకు మరియు వాటిని పరిష్కరించడంలో అనేక దేశాలలో ఇటువంటి వ్యాధులకు చికిత్సతో నయం చేయడానికి లభ్యమవుతున్న వసతులు, వనరుల మధ్య తీవ్ర అగాధం ఉందని రూఢిగా నిరూపిస్తుంది. ఇటీవల కాలం వరకు ప్రపంచంలో అనేక చోట్ల మానసిక అనారోగ్యానికి చికిత్స మిగతా మందుల నుండి, ఆరోగ్య పరిరక్షణ విధానం నుండి అన్యక్రాంతం చేయబడి, దూరం చేయబడి ఉంది. సామాజిక కళంకం వల్ల మరియు వారి హక్కులను గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసిక లేక సంబంధిత రోగులు మరియు వారి కుటుంబాలు ఏకమవడానికి సంసిద్ధంగా ఉండకపోవడంతో ఒత్తిడి స్థాయిని పెంచగలిగే బృందాలు ఏర్పడటంలో విఫలం కావడం జరుగుతుంది. చివరికి స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిని ఒక ఇబ్బందికరమైన, కష్టమైన రంగంగా భావిస్తారు. ఎందుకంటే దీర్ఘకాలిక నిబద్ధత, ఈ అంశానికి కట్టుబడి ఉండటం అనేవి అవసరమవుతాయి. అందుకే మానసిక వికలాంగులతో పనిచేయడానికి వారు భయపడుతూ ఉంటారు. అసలు మానసిక రుగ్మతను కలుగజేసేదేమిటి, దాని యొక్క భౌతిక లక్షణాలు ఏంటి తెలుసుకుందాం. నాడీ సంబంధిత ప్రసరణ వ్యవస్థ మానసిక రుగ్మతలను మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్స్ అని పిలువబడే ప్రత్యేక రసాయనాలలో కలిగే అసాధారణమైన సమతుల్యానికి సంబంధం కలిగి ఉంటాయి. మెదడులో ఉండే నాడీ కణాలు ఒకదానితో మరొకటి సంబంధాన్ని నెరుపుతూ ఉండడానికి సహకరిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ రసాయనాలలో సమతుల్యం లోపించినా లేక గనక అవి సరిగా పనిచేసి ఉండకపోయినా మెదడులో సంకేతాలు ఒకచోట నుండి మరో చోటికి సరిగా పంపబడుతూ ఉండవు. మానసిక అనారోగ్య లక్షణాలు దారితీస్తాయి. జన్యు శాస్త్రం అంటే వారసత్వం ద్వారా సంక్రమించేవి ఏవి? కుటుంబాలలో వస్తూ ఉండే మానసిక రుగ్మతులు తమ కుటుంబంలో మరో ఏ సభ్యుడైనా అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మిగతా వారు కూడా అటువంటి మానసిక రుగ్మతులు బారిన పడే అవకాశాలు ఎక్కువగా కలిగి ఉంటారని సూచిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిణామం వంశానుగతంగా సంక్రమించని జన్యువుల వల్లనే సంభవిస్తుందనే కారణం మీదనే ఈ సమస్యను నెట్టివేయడం జరుగుతుంది. నిపుణులు కేవలం ఇది ఒక దానిలో మాత్రమే కాదు, అనేక మానసిక రుగ్మతులకు జన్యువుల్లోనూ ఉండే అసాధారణ అంశాలతో సంబంధాన్ని కలిగి ఉంది అని అభిప్రాయపడుతున్నారు. అందుచేత మానసిక రుగ్మత బారిన పడే అవకాశాన్ని ఒక వ్యక్తి వంశానుగతంగా కలిగి ఉంటాడు. అంతేగాని స్వతా సిద్ధంగా అటువంటి ఏ వ్యక్తి కూడా తప్పనిసరిగా ఈ వ్యాధిని కలిగి ఉండాలని ఏమీ లేదు. మానసిక రుగ్మత వైకల్యం అనేది జన్యువులు పరస్పర క్రియ ప్రభావం వల్ల మరియు ఇతర అంశాల వల్ల అంటే ఒత్తిడి, దుర్వినియోగం లేకపోతే ఒక సరఘాతం కలిగించే సంఘటన వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి వారసత్వంగా ఈ రుగ్మతకు గురయ్యే అవకాశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తితో ఇవి అనారోగ్యాన్ని మరింత ప్రభావం చేయడమో లేక అనారోగ్యాన్ని ఉసుగొల్పడమో చేస్తాయి. అంటురోగాలు మెదడు దెబ్బతినడానికి మరియు మానసిక రుగ్మత వృద్ధి చెందడానికి లేక క్షీణించిపోతూ ఉండే పరిస్థితిని తెలియజేసే రోగ లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు పీడియాట్రిక్ ఆలోఇమ్యూన్ న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్ గా పిలువబడే పరిస్థితి పిల్లల్లో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అనేది అబ్సల్యూట్ కంపల్సివ్ డిజార్డర్, నిరంతరం ఒకే భావంతో ఉండే స్థితి, తప్పనిసరి బలవంతమైన వైకల్యం మరియు ఇతర మానసిక రుగ్మతలు పెరగడంలో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మెదడులో లోపాలు లేక గాయం. మెదడులో లేక మెదడులోని కొన్ని భాగాలలో లోపాలు కలగడం లేక గాయాలు కలిగి ఉండడం అనేది కొన్ని మానసిక రుగ్మతలలో సంబంధం కలిగి ఉంటుంది. జాతీయ మానసిక ఆరోగ్యం విధానాలు కేవలం మానసిక వైకల్యానికి సంబంధించి వాటికి పరిమితమై ఉండకూడదు. అవి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఇతర విస్తృతమైన అంశాలను గుర్తించి వాటిని కూడా చెక్కబెట్టేవిగా ఉండాలి. ఇవి సామాజిక జనస్రవంతిలో ఆరోగ్యాన్ని అమలు పరిచే విధానాలుగా, కార్యక్రమాలుగా ప్రభుత్వంలోనూ మరియు వ్యాపార సంస్థల్లోనూ, విద్యా శ్రామిక శక్తి న్యాయం, రవాణా, పర్యావరణం, గృహ వయస్తి మరియు సంక్షేమం, అలాగే ఆరోగ్యం రంగంలోనూ కూడా పెంపొందించబడి ప్రోత్సహించడంలో సహాయముడి ఉండాలి. విన్నారు కదా మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి? వీలైనంత వరకు మీరు కూడా ఒత్తిడికి గురి కాకుండా, మానసిక అనారోగ్యానికి గురి కాకుండా ఉండండి. ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో కోవా గుజియా తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. కావాల్సిన పదార్థాలు: మైదా 1/2 కేజీ, కోవా 1 కేజీ, కిస్మిస్ 3 టేబుల్ స్పూన్లు, బాదం 200 గ్రాములు, నూనె 6 టేబుల్ స్పూన్లు, నీరు 200 ఎంఎల్, చక్కెర 1/2 కేజీ, నూనె వేయించడానికి తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. మైదా 1/2 కేజీ, కోవా 1 కేజీ, కిస్మిస్ 3 టేబుల్ స్పూన్లు, బాదం 200 గ్రాములు, నూనె 6 టేబుల్ స్పూన్లు, నీరు 200 ఎంఎల్, చక్కెర 1/2 కేజీ, నూనె వేయించడానికి తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. పిండిలో నూనె వేసి బాగా కలిపిన తర్వాత నీటిని చేరుస్తూ ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. బాణలిలో కోవా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అందులో చక్కెర సన్నగా తరిగిన బాదం పప్పు, కిస్మిస్ వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న చపాతీల్లా ఒత్తి అందులో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులను మూసేయాలి. వీటిని కాగిన నూనెలో వేసి చిన్న మంట మీద దూరగా వేయించాలి. విన్నారు కదా కోవా గుజియా తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి. పిండిలో నూనె వేసి బాగా కలిపిన తర్వాత నీటిని చేరుస్తూ ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. బాణలిలో కోవా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అందులో చక్కెర సన్నగా తరిగిన బాదం పప్పు, కిస్మిస్ వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న చపాతీల్లా ఒత్తి అందులో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులను మూసేయాలి. వీటిని కాగిన నూనెలో వేసి చిన్న మంట మీద దూరగా వేయించాలి. విన్నారు కదా కోవా గుజియా తయారీ విధానం. కోవా గుజియాలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు: మైదా డయాబెటీస్ ని నివారిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, బాదం కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, బాదం క్యాన్సర్ ని కూడా నివారిస్తుంది. పోషక విలువలు: బాదంలో నియాసిన్ 3.618 మిల్లీగ్రాములు ఉంటుంది, మరియు రైబోఫ్లేవిన్ 1.138 మిల్లీగ్రాములు ఉంటుంది. మైదా 1 గ్రామ్ కొవ్వుని కలిగి ఉంటుంది. కోవా 206 క్యాలరీలు కలిగి ఉంటుంది. విన్నారు కదా కోవా గుజియాలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరెందుకు ఆలస్యం? ఎంతో రుచికరమైన కోవా గుజియాలను చక్కచక్క చేసేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానమేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ఏ జాతికి చెందిన తేనెటీగలని రైతులు ఎక్కువగా పెంచుకుంటారు? ఏ పుట్టె తేనెటీగలు, బి ఐరోపా తేనెటీగలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఐరోపా తేనెటీగలు. గత వారం రెండవ ప్రశ్న: తేనెటీగల పెట్టెలని ఒక చోట నుంచి ఇంకొక చోటకు ఏ సమయంలో తీసుకెళ్లాలి? ఏ పగటిపూట, బి రాత్రిపూట. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి రాత్రిపూట. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎన్ అశోక్ సిద్దిపేట్, సంగీత గంభీర్రావుపేట్, ఎన్ సుచరిత హైదరాబాద్, వై రవి పెద్ద కడుమూరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు అనిల్ కుమార్ ఖమ్మం, శ్రీమతి అనురాధ వర్మ మోహనవర్మ హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు విజయ గంభీర్రావుపేట్, శ్రీను కొత్తపల్లి, కేమ చంచయ్య వెంకటరత్నం ప్రకాశం డిస్టిక్. వీరందరికీ మా చేను కవుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: బియ్యపు పురుగు గుడ్డు నుండి రెక్కల పురుగు బయటికి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఏ 40 రోజులు, బి 30 రోజులు. ప్రశ్న మరొకసారి: బియ్యపు పురుగు గుడ్డు నుండి రెక్కల పురుగు బయటికి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఏ 40 రోజులు, బి 30 రోజులు. ఈ వారం రెండవ ప్రశ్న: ఎకరానికి ఎన్ని ట్రైకోకార్డ్లను ఉపయోగించాలి? ఏ 3, బి 4. ప్రశ్న మరొకసారి: ఎకరానికి ఎన్ని ట్రైకోకార్డ్లను ఉపయోగించాలి? ఏ 3, బి 4. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.